ఇంకా దశమి నాడు నల్లని నువ్వులు పట్టుకొచ్చి ఈ నువ్వులతో అమ్మకి అభిషేకం చేసి ఈ నువ్వులు దానం చేయండి. ఈ నల్ల నువ్వులు దానం చేస్తే యమలోకాద్భయం నహి, యమలోక భయం ఉండదు, శనిదోషాలు తొలగిపోతాయి, గ్రహాలు అనుకూలిస్తాయి. యముడంటే భయం లేనివాడు ఎంతమంది ఉంటారు? యముడు ఏదో టేబులో ఎంత చుట్టాన్నైనా తప్పు చేస్తే శిక్షిస్తాడు. ఈ నువ్వులు దానం చేసిన వాడికి యమభయం ఉండదు, గాక ఉండదు. ఏకాదశ్యాం దధి తథా దేవ్యై చ అర్పయతే తుయః. ఇంకా ఏకాదశి నాడు పెరుగు తండి, పెరుగుతూ అమ్మను అభిషేకించి పెరుగు దానం చేస్తే అటువంటి వాడు అమ్మవారికి ప్రీతిపాత్రుడవుతాడు. అమ్మ అనుగ్రహంతో నిత్యానందం పొందుతాడు, శరీరం విడిచిపెట్టాక అమ్మ దగ్గరికి వెడతాడు. ద్వాదశి నాడు పృథుకాన్ అంటే అటుకులు, పృథుకములు అన్నా పృథుక తండూలములన్నా అటుకులు, తాజా అటుకులు పట్టుకొచ్చి ఘుమఘుమలాడిపోతున్న మంచి అటుకులు పట్టుకొచ్చి వాటితో అమ్మను అభిషేకించి అటుకులు దానం చేస్తే అటువంటి వాడు మునిశ్రేష్ఠుడవుతాడు, దేవీప్రియుడవుతాడు, పండితుడవుతాడు, కీర్తి పొందుతాడు, గండపిండేరాది సత్కారాలు పొందుతాడు. త్రయోదశ్యాంచ దుర్గాయై చణకాన్ ప్రదదాతిచ. ఇంకా త్రయోదశి నాడు చణకములు అంటే శనగలు, శనగలు పచ్చి శనగలే, వాళ్ళు ఉడకబెట్టకూడదు. పచ్చి శనగలతోటే అవి కూడా ఏం చేయాలో చెప్పారు. శనగలు మార్కెట్లో తీసుకొచ్చి నీళ్లలో నానబెట్టాక ఆ శనగలు బయటికి తీసేయండి, తడి లేకుండా చూసుకోండి. ఇలా నానబెట్టినటువంటి శనగలు తడి లేకుండా కాస్త గుడ్డలు తుడిచేసి వాటితో అమ్మను అభిషేకించి వాటిని అమ్మకి నైవేద్యం పెట్టి ఈ శనగలు దానం చేసేస్తే అటువంటి వాడు ప్రజా సంతతివాన్ భవే, సత్సంతానం పొందుతాడు. కొడుకు కావాలంటే కొడుకు, కూతురు కావాలంటే కూతురు పుడతారు, పిల్లలకి పిల్లలు పుడతారు. ఇంట్లో పిల్లలు పుట్టాలంటే ఇదే మార్గం అట, ఇది చాలా సులభోపాయం అంట. ప్రతి త్రయోదశి నాడు అమ్మవారికి శనగలతో అభిషేకించి శనగలు నైవేద్యం పెట్టించండి, సత్సంతానం కలుగుతుంది. పిల్లలు చాలామందికి ఉన్నారు, పనికి మాలిన పిల్లల వల్ల ఉపయోగం ఏంటి? ముద్దపప్పులు. అలా కాకుండా మంచి కొడుకులు పుడతారు లేదా మంచి కూతుళ్ళు పుడతారు. చతుర్దశ్యాంచ దేవర్షి దేవ్యై సత్తూన్ ప్రయచ్చతి తానేవ దద్యాద్ విప్రాయ శివస్య దయితో భవేత్. ఇక చతుర్దశి నాడు పేలపిండి, సత్తుప్రస్థం అంటే పేలపిండి, పేలాలు ఆడించి పిండి తయారు చేసి ఈ పిండితో అమ్మను అభిషేకించి ఈ పిండినే బ్రాహ్మణుడికి దానమిస్తే ఇంకా వాడు సాక్షాత్తు పార్వతీ సమానుడు అవుతాడు, అమ్మవారి లోకానికి ఈ జన్మలోనే పెడతాడు. పూర్ణిమ నాడు పాయసాన్నాన్ని తయారు చేయించండి, ఆవు పాలతో పాయసం తయారు చేయించాలి. వాడి పాయసం అన్నాం కదా, గేదె పాలు కాదు, ఇంకో గుర్రం పాలు, గాడిద పాలు కాదు. పాయసం దద్యాత్ పూర్ణిమాతిథ్యాం అపర్ణాయై ప్రయచ్చతి. ప్రతి పూర్ణిమ నాడు ఆవు పాలు తీసుకొచ్చి వాటిని బాగా కాచి నీళ్లు కలపకుండా అందులో బియ్యం పోసి పాయసం చేయాలట. కొంచెం ఒకటి రెండుసార్లు శ్రద్ధగా వినండి, మరి పాయసం చేయమన్నాం కదానని 4 లీటర్లు నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో బియ్యం పోసి ఉడికాక అందులో కాసిన పాలు పోసేసి దాన్ని పట్టుకొచ్చి ఇదే పాయసం అంటే అది పాయసం కదా ఆయాసం. కేవలం పాలతోటే అన్నం ఉండాలట. చక్కగా 4-5 లీటర్ల పాలు మరగబెట్టి అందులో ఇంకా నీళ్లు కలపకుండా ఆ పాలల్లోనే బియ్యం పోసి అప్పుడు అది ఉడికాక బెల్లమో పంచదారో వేసి జీడిపప్పులు, కిస్మిస్సులు, యాలకులు, ఆవునెయ్యి ఇవన్నీ వేసి ఘుమఘుమలాడే పాయసం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి పుణ్యాత్మడికి ఎవరికన్నా దానం చేస్తే ఇక చూడండి బాబు వాడు ఎటువంటి వాడు అవుతాడు. పితృదేవతలందరినీ ఉద్ధరిస్తాడు, దేవతలందరికీ నిత్యం యజ్ఞములు చేసిన వాడు అవుతాడు, 18 పురాణములు రాసిన వ్యాసునితో సమానుడై రాబోయే జన్మలో వ్యాసుడే పుడతాడు వాడు ఏకంగా. అందుకని ఈ పాయసంతో అభిషేకం, పాయసంతో అభిషేకం, అన్నాభిషేకం అంటారులేండి దాన్ని, అలా చేయాలి, అదే నైవేద్యం పెట్టాలి. ఇక్కడ ఒక నియమం, ఈ పాయసం అమ్మవారి విగ్రహం మీద అభిషేకం చేసేటప్పుడు వేడిగా ఉండకూడదు. వేడివేడి ఆహారం మాత్రం అభిషేకాన్ని వాడకుండా చాలా స్వల్పంగా గోరువెచ్చగా ఉండేలా చూడాలి, అలా ఉన్నప్పుడే అభిషేకం చేయాలి. ఇప్పుడు వేడివేడి పాయసం పట్టుకొచ్చి మీ నెత్తి మీద పోస్తే అభిషేకం అంటే ఏమైపోతారు? అది ఎంత రుచిగా ఉన్నా ఈ గుండు మాడిపోయినప్పుడు అది నాలుక మీద పెడితే తినలేము. అదే చక్కగా గోరువెచ్చది పట్టుకొచ్చి ఈయన మీ నెత్తి మీద పోస్తే ఆ నాలుకలా పెట్టుకుని అది వేయించుకు తింటాడు ఆయన. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని చూసుకున్నట్టే అమ్మవారి విగ్రహాన్ని కూడా చూసుకోవాలి. అందుకని గోరువెచ్చగా ఉండాలంట. కవోష్ణము అంటే కించిత్ ఉష్ణం ఉండాలి, పూర్తిగా చల్లారకూడదు, అలాగని మరీ వేడిగానూ ఉండకూడదు. ఇంకా అమావాస్య నాడు ఏం చెయ్యాలి? నువ్వులు కలిపినటువంటి ఉండలు, నువ్వులు ఉండలు అంటారు సారా, చిమ్మిలి కానీ, ఈ రెండింటిలో బెల్లము నువ్వు పప్పు కలిపినటువంటి ఉండలు తయారు చేసి వాటితో అమరాభిషేకించి దీనిని నైవేద్యం పెట్టి దీనిని దానం చేస్తే ఆహాహా, అటువంటి వాడు సకల వ్యాపారాల్లో అభివృద్ధి పొందుతాడు. వ్యవసాయం చేసే రైతులకి పంటలు బాగా వస్తాయి, మన భూములు మనకు దక్కుతాయి. ఈ విధముగా అమ్మని భక్తి శ్రద్ధలతో పూజించేటటువంటి వాడు సకల సుఖాలు పొందుతాడు. అంత్యకాలంలో అమ్మ దగ్గర పెడతాడు. అమ్మవారికి ఈరోజు ఈ తిథి అనేది లేదట, మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపినా సదాసేవ్యం సదాసేవ్యం. ఈ మాసములోనే పూజించాలి, ఈ రోజే పూజించాలి, ఈ తిథి నాడు పూజించాలి అనే నియమం అమ్మకి లేదు. అమ్మవారిని ఎల్లవేళలా పూజించవచ్చు, కానీ ఎప్పుడూ పూజించవచ్చు, కానీ కొన్ని మాసములలో కొన్ని తిథులలో పూజిస్తే ఎక్కువ ఫలితం పొందుతాం. ఏమిటవి? ఆశ్వినే మధుమాసేవ తపోమాసే శుచౌ తథా చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయకం. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు ఈ 9 రోజుల్ని శరణ నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రుల్లో కానీ, మధుమాసేవ వసంత నవరాత్రుల్లో, చైత్రమాసంలో శుక్లపక్షం మొదలుకొని నవమి వరకు ఈ చైత్ర శుక్లపక్ష నవరాత్రులు 9 రోజులు కానీ, తపోమాసం మాఘమాసంలో కానీ, శుచౌ తథ ఆషాఢమాసంలో కానీ, ఈ 4 మాసాలలో అమ్మవారిని పూజిస్తే ఎక్కువ సంతోషిస్తుందట. ఆశ్వీజము, చైత్రమాసము, మాఘమాసము, ఆషాఢమాసము, ఈ 4 మాసాల్లో శుక్లపక్షములో పాడ్యమి మొదలుకొని నవమి వరకు ఈ 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో, పువ్వులతో, ధూపంతో, దీపంతో, చందనంతో, ఇందాక చెప్పిన నైవేద్యములతో అర్చన చేస్తే అటువంటి వాడికి ఆధివ్యాధి భయం నాస్తి రిపుభీతిర్న తస్యహి. వాడికి ఆధివ్యాధులు ఉండవు, శారీరక రోగాలు ఉండవు, మానసిక రోగాలు ఉండవు. ఆధివ్యాధులు అంటే ఏమిటి? ఇటు శరీరానికి వచ్చే రోగాలు కొన్ని, కొన్ని శరీరానికి వచ్చే రోగాలు కొన్ని మందు వేసుకుని తగ్గించుకుంటాం. మానసిక రోగాలు కొన్ని ఉంటాయి, ఈ మానసిక రోగాల్ని అంత తేలిగ్గా గుర్తు పట్టలేము, ఎందుకు వస్తాయో తెలియదు. కొంతమంది అన్నీ బాగానే ఉంటాయి, పక్కవాడు ఏమన్నా ఇంత బాగుపడితే ఏడుస్తారు, వాడు అది మానసిక రోగమే. వాడు ఇల్లు కట్టాడు, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు, నా పిల్లలకి పెళ్ళవలేదు, ఎక్కడి నుంచి మొదలవుతుంది రోగం. ఈ మానసిక రోగానికి జబ్బుకి మందు వేయటం కష్టం. అమ్మని ఇలా పూజిస్తే ఇటు మానసిక రోగాలు, ఇటు శారీరక రోగాలు రెండూ తొలగిపోతాయి. అర్థార్థీచ అర్థమాప్నోతి. నాకు డబ్బే కావాలనుకుని అర్చన చేసిన వాడు ధనం పొందుతాడు. ధర్మార్థి ధర్మమాప్నుయాత్. నాకు ధర్మం తప్ప అధర్మం వద్దనుకున్నవాడు ధర్మమును పొందుతాడు. కామాన్ అవాప్నుయాత్ కామి. కోరికలు ఉన్నవాడు పూజ చేస్తే వాడు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఒక్కొక్కడికొక్క కోరిక ఉంటుందిగా, ఉద్యోగం కావాలని, సద్యోగం కావాలని, పెళ్లి కావాలని, పెటాకులు కావాలని, ఏవో ఉంటాయి. ఈ కోరికలన్నీ మనస్సులో పెట్టుకుని అర్చన చేసేవాడికి కోరికలు తీరుతాయి. ఇవేమి వద్దండి, నాకు ముక్తే కావాలనుకుంటే మోక్షార్థి మోక్షమాప్నుయాత్. మోక్షం కావాలనుకున్నవాడు మోక్షమును పొందుతాడు సుమా అని శ్రీమన్నారాయణుడు నారదునికి చెప్పాడు. ఇక్కడికి అష్టమ స్కంధం పూర్తయిన వాడు దేవీ భాగవతంలో, ఇక ఇక్కడి నుంచి నవమ స్కంధం. ఇప్పుడు చెప్పబోయేది సరస్వతీదేవికి కూడా సంబంధించిన పూర్వఘట్టం. అందుకే ఏ రోజు ఈ కవచం వస్తుందో తెలియదు రెండో అని చెప్పడానికి గల కారణం అదే. ఇప్పుడు నారదుడు అన్నీ విని, అమ్మవారికి ఎన్ని రూపములు ఉన్నాయి, ఆ రూపములు ప్రధానముగా ఏ ఏ గుణములతో ఉంటాయో చెప్పమని అడిగాడు. అప్పుడు నారాయణుడు చెప్పాడు, గణేశ జనని దుర్గా రాధా లక్ష్మీ సరస్వతి సావిత్రి చ సృష్టి విధౌ ప్రకృతి పంచధాస్మృత. అమ్మవారు 5 ప్రకృతులుగా ఉంటుంది, 5 స్వభావములతో 5 రూపములు ధరిస్తుంది. అందుకని అమ్మని పంచ ప్రకృతి స్వరూపిణి అంటారు. అందులో మొదటిది గణపతికి తల్లి అయిన దుర్గారూపం, రెండవది రాధ, మూడవది లక్ష్మి, నాలుగవది సరస్వతి, 5వది సావిత్రి. ఈ 5 రూపములతో అమ్మ మొట్టమొదట ఉండేది. అందుకే అమ్మవారు 5 రూపములతో 5 పనులు చేసేది. ఈ 5 రూపములు పురుష రూపం ధరిస్తే ఎలా ఉంటాయి అంటే, ఒకటి బ్రహ్మగా, ఒకటి విష్ణువుగా, ఒకటి రుద్రుడిగా, ఒకటి సదాశివుడిగా, మరొకటి మహాశివుడిగా. ఇలా ఐదు రూపములతో ఉంటాయి పురుష రూపాలు. స్త్రీ రూపంలో ఉన్నప్పుడు దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి రూపాల్లో జగన్మాత ఉంటుంది. నిజానికి భగవతికి గుణం లేదు, రూపము లేదు, కర్మ లేదు. గుణరూపము కర్మములు కలిగినట్లుగా మన కోసం ఈ రూపాలు ధరించి అనుగ్రహిస్తుంది. ఇందులో పార్వతీ రూపంలో ఉన్నప్పుడు పరమేశ్వరుడి పక్క నుండి సమస్త లోకాలని ఎప్పటికప్పుడు మూడు కళ్ళతో చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆవిడ సర్వరూప శివరూపంలో ఉంటుంది. సనాతని, చాలా ప్రాచీనురాలు. శరణాగత దేనార్థ పరిత్రాణపరాయణ, ఎవడైనా వచ్చి రక్షించు బాబు ఏంటి అటువంటి వాళ్ళని తక్షణం రక్షించేటటువంటి తల్లి ఈ దుర్గ. ఆ సమయంలో ఆవిడ పూజిస్తే బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది, సమయములకు నిద్ర పడుతుంది, సమయములకు క్షుత్తు, సమయములకు దాహం వేస్తాయి, తిన్న ఆహార పదార్థాలు జీర్ణమవుతాయి. ఇంకా రెండవ రూపం రాధారూపం, అత్యంత ప్రేమైక స్వరూపిణి. సమస్త లోకాలకి ఆజ్యుడు పరమాత్మ కృష్ణుడు. ఈయన గోలోకంలో ఉంటాడు. ఈ గోలోకంలో ఉన్న కృష్ణుణ్ణి కూడా నడిపించే దివ్యశక్తి రాధ. శ్రీమన్నారాయణుడు అనే పేరుతో భగవంతుడు వైకుంఠంలో ఉంటాడు. అప్పుడు ఆయన పక్క నుండి ఆయనకి శక్తినిచ్చే రూపం మూడవది లక్ష్మీ రూపం. ఈ శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు లోకశ్రేయస్సు కోసం తన శక్తిని బ్రహ్మ అనే రూపంలో సృష్టించాడు. ఈ బ్రహ్మ యొక్క నాలుక మీద ఉంటూ ఆయన పక్కనే ఉంటూ ఆయనకి సృష్టికి కావలసిన తెలివితేటలు ఇచ్చేటటువంటి రూపం సరస్వతి. ఇక ఇది కాకుండా సర్వప్రాణులను గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే మూడు రూపములతో పోషించే ఐదవ రూపం సావిత్రి రూపం. ఈ సావిత్రినే కొందరు గాయత్రి అని కూడా పిలుస్తారు. నిజానికి గాయత్రి, ఈ సావిత్రి, సరస్వతి అనే మూడు మూడు కాలములలో ఉండే రూపాలు. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నంలో సావిత్రిగా, సాయంకాలం సరస్వతిగా మూడు రూపాల్లో అమ్మ విహరిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఆ రూపములకు సావిత్రి అని పేరు. ఈ రూపాల్లో గుణాలలో చాలా భేదం ఉంటుంది. ఆయా వ్యక్తుల యొక్క కర్మయోగం వల్ల ఒక్కొక్క రూపాన్ని చూడగలుగుతారు, ఒక్కొక్క రూపాన్ని ఆవాహన చేసుకోగలుగుతారు. వీటిల్లో మానవులకి నిత్యము అవసరమైనటువంటి రూపం మహాసరస్వతి రూపం. ఈ మహాసరస్వతి కొంతమందికి నాలుక మీద ఉంటుంది, కొందరికి హస్తంలో ఉంటుంది, కొందరికి మస్తిష్కంలో ఉంటుంది, కొందరికి ఆపాద మస్తకం ఉంటుంది. ఈ మహాసరస్వతి నాలుక మీద ఉన్నవాడు రాయలేడు కానీ బాగా మాట్లాడగలుగుతాడు. వాడు మాట్లాడింది ప్రమాణంగా ఉంటుంది. వాడు ఏం మాట్లాడినా జనం దాన్ని విశ్వసిస్తారు. కొంతమందికి మహాసరస్వతి హస్తంలో ఉంటుంది, అందుకే వాడు మాట్లాడలేడు, రాయగలుగుతాడు, కవిత్వం రాస్తాడు. కొంతమంది కవులు ఉంటారు, కవుల్ని మాట్లాడానంటే మైకు దగ్గరికి వచ్చి ఒక క్షణం ముక్క మాట్లాడలేడు వాడు. వారి కవితాశక్తి రాసిన దానికి చాలా విలువ ఉంటుంది. కొంతమంది నాలుక మీద ఉండి వాళ్ళని వక్తలను చేస్తుంది, కొందరికి చేతిలో కలంలో ఉండి వాళ్ళని కవులను చేస్తుంది, మరికొందరికి మస్తిష్కం బుద్ధిలో ఉంటుంది. ఈ బుద్ధిలో ఉన్నప్పుడు వాడు ఏం ఆలోచన చేసినా ఆ ప్రణాళిక ప్రజలకి ఆకర్షణ కలిగిస్తుంది, ఉపయోగం కలిగిస్తుంది. ఇటువంటి వాళ్ళని మేధావులు అంటారు. మేధావులు అంటే నిజంగా సరస్వతి వాడి మెదడులో ఉండి వాడి చేత మంచి ఆలోచనలు చేయించి మంచి పనులు చేయిస్తేనే వాడిని మేధావు అంటారు. ఇంకా ఈ జగన్మాత ఆపాదమస్తకం కొంతమందిలో ఉంటుంది. అప్పుడు వాడు ప్రవర్తన బాగుంటుంది, వాడి ఏం మాట్లాడినా ఆ మాటల్లో ఒక ప్రామాణికత ఉంటుంది, వాడు రాసే రాతలు ప్రపంచానికి ఉపయోగపడతాయి, వాడి ఆలోచనలు భూమికి, తనకి, అందరికీ ఉపయోగపడతాయి. సాధారణంగా ఈ జగన్మాత సరస్వతి ఆపాదమస్తకం ఉండడం తక్కువ కొద్ది మందిలో ఉంటుందిట. ఇప్పుడు కాళిదాసు అనగా, తెనాలి రామకృష్ణుడు అనగా, వేదవ్యాసుల వారు అనగా, ఇటువంటి వాళ్ళు సంపూర్ణముగా అమ్మవారి యొక్క రూపమును పొందినటువంటి వాళ్ళు. అనగానే ఇప్పుడు నారదుల వారికి ఒక గొప్ప కోరిక వచ్చింది, అమ్మ ఎలా ఉంటుంది, అసలు అమ్మని మనం ఎలా చూడవచ్చు, ఎవరిని, సరస్వతీదేవిని, ఆవిడ ఎప్పుడు అవతరించింది, ఆవిడకి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే చెప్పు, అది తెలుసుకుని నేను తరిద్దామనుకుంటున్నాను అన్నమాట. అప్పుడు ఆయన చెప్పాడు, ఒకనొకప్పుడు ఈ భూమండలంలో చాలామంది ప్రాణులు పుట్టారు. ఈ ప్రాణులు సైగలతో బతికేవారట అప్పట్లో. వాళ్ళకి నోట్లో మాట లేదు, అందుకని ఏదైనా చేయాలంటే ఆకలి వేస్తే అనేవట, పొట్ట తడువుకునేవట. ఓహో వీడు పొట్ట తడువుకుంటున్నాడు, ఇల్లా అంటున్నాడు కాబట్టి వీడికి ఆకలి వేసింది అని వాడికి ఆహారం పెట్టేవారు. వాడికి నిద్ర వస్తే ఇలా కళ్ళు నలుముకునేవట. అప్పుడు వాడిని ఓహో నిద్ర వస్తుందో పడుకో అనేవారట. లేదా వాడు అలాగ కుర్చీలో కూర్చుని, కొంతమంది చూడండి మన అదృష్టవశాత్తు కుర్చీలో కూర్చొని ఆ నోరు ఆలబెట్టి నిద్రపోతారు. ఇక్కడ నిద్ర వస్తుందని వాడు చెప్పాలా? వాడికి తెలియకుండానే నిద్ర వస్తుంది. ఇలా తన ప్రవర్తనతోటి వాడు తాను ఈ పని చేస్తున్నానని నిరూపించుకునేవాడు. అప్పటికి వాక్కు లేదు. అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చారు. ప్రభు, మేము సైగలతో బతుకుతున్నాం, మాకు వాక్కు కావాలి, ఆ వాక్కుని మాకు ప్రసాదించు అన్నారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నాకు కూడా అర్జుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే కృష్ణుడు, గోలోకంలో ఉంటాడు, మీరంతా ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నట. ఈ చరాచర జగత్తులో మొట్టమొదట ఉన్నది కృష్ణుడే సుమండి. కృష్ణుడు గోలోకంలో ఒక లోకంలో ఉంటాడు. ఆ కృష్ణ పరమాత్మ శరీరం రెండయ్యిందిట. ఆ రెండింటిలో ఒకదాని నుంచి నారాయణుడు, ఇంకో దాంట్లో నుంచి నరుడు పుట్టుకొచ్చాడు. అందుకని ఇప్పటికి కూడా ఇష్కాన సంప్రదాయంలో కృష్ణుడే ఇవన్నీ సృష్టించాడు అంటారన్నమాట. ఈ మాట దేవీ భాగవతం బ్రహ్మవివర్త పురాణం కూడా చెబుతోంది. ఈయనే ఆ వైకుంఠంలో ఉండే మహానారాయణుడిగా ఉంటాడు, ఈయనే గోలోకంలో కృష్ణుడిగా ఉంటాడు, అవతారాలు ఎత్తేది ఈయనే. అందుకే భక్త జయదేవుడు కృష్ణుడి అవతారం వల్ల, కృష్ణుడు డైరెక్ట్గా భగవంతుడు, కృష్ణుడి అవతారాలు మిగతావన్నీ ఉన్నాయి కానీ కృష్ణుడిని అవతారం అనకూడదు, ఎందుకంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు. అందుకే మీరు చూడండి, భక్త జయదేవుడు దశావతారాల్లో రాముడు రాశాక బలరాముడు రాశాడు, పరశురాముడు రాముడు బలరాముడే రాశాడు కానీ కృష్ణుడు రాయలేదు. కారణం ఏమిటంటే కృష్ణుడు ఈ అవతారాలు ఎత్తినవాడు ఆయన కాబట్టి కృష్ణుడు డైరెక్ట్గా భగవంతుడి దిగి వచ్చాడు, ఆయన అవతారం కింద లెక్క కాదంటాడు ఆయన. ఇదే మాట దేవీ భాగవతం అన్నది. ఈ కథ యాజిటీజ్గా బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా అక్షరం తేడా లేకుండా ఉంటుంది. దేవీ భాగవతంలో నవమస్కంధంలో ఉన్న శ్లోకములన్నీ ఎక్కడ మార్పు లేకుండా బ్రహ్మవివర్త పురాణంలో గోలోకఖండంలో రాసేశారు వ్యాసులు వారు. కారణం అక్కడ ఇక్కడ రెండు రకాలుగా మార్పు ఉండదు, ఇది అది సత్యం అని చెప్పడానికి. అందుకే కృష్ణుడు అంటే సాక్షాత్ పరమాత్మ. వ్యాసుడు కూడా భాగవతంలో కూడా ఏతే చాంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు, అవన్నీ అంశ అవతారాలు, కానీ కృష్ణుడు అలా కాదు, కృష్ణుడు అంటే భగవంతుడే అన్నాడు ఆయన. అలాంటి భగవంతుడు దేవతల కోరిక మీద శ్రీకృష్ణుడు గోలోకంలో తన శరీరము నుంచి ఒక సుందరీమణిని సృష్టించాడు. శ్రీకృష్ణుడు నీలంగా ఉంటాడు కానీ ఆయన శరీరము నుంచి పుట్టినటువంటి సుందరీమణి స్వచ్ఛమైన నీలపు కాంతితో పుట్టింది. ఆ నీలపు కాంతితో ఉన్నటువంటి ఆవిడ దేవతలు అలా చూస్తూ ఉండగా ఆ కాంతి విరిగిపోయింది. కృష్ణుడు ఎలా ఉన్నాడో అలా పుట్టినటువంటి ఆవిడ ఆ నీలపు కాంతి విరగొట్టుకుని ఆ కాంతిని శ్రీకృష్ణుడి యొక్క జుట్టులో లీనం చేసింది. అందుకే కృష్ణుడి యొక్క జుట్టు ఆ రోజు నుంచి ఇంద్ర నీలమణుల వలె ధగధగలాడడం మొదలుపెట్టిందిట. ఒక సుందరి పుట్టింది, పుట్టడం నీలంగా పుట్టింది. ఆవిడ ఒంటి మీద ఉన్న రంగంతా కృష్ణుడికి కేశమైపోయింది. ఎప్పుడైతే ఆవిడ ఒంటి మీద ఉన్న నీలమంతా బయటకు వచ్చిందో ఆవిడ నీలం పోయి తెల్లగా మారిపోయిందనమాట. ఆ తెల్లగా మారిపోయినటువంటి ఆవిడ పుట్టిన తిథి మాఘ శుక్ల పంచమి. మాఘస్య శుక్ల పంచమ్యాం అని దేవీ భాగవతం చెబుతున్నది. ఆనాటికి కాలమానం ప్రకారంగా అది మాఘమాసం, శుక్లపక్షం పంచమి. ఈ పంచమీ తిథి నాడు గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పంతో ఒక సుందరీమణి పుట్టుకొచ్చింది. ఆ సుందరీమణి ముందు నీలంగా పుట్టి ఆ తర్వాత తెల్లగా మారిపోయింది. ఒక్క తల వెంట్రుకలు తప్ప మిగతా భాగం అంతా తెల్లగా ఉన్నది. ఆవిడ అటునుంచి ఇటు ఇటునుంచి ఇటు తిరుగుతోంది, ఆవిడలోంచి కాంతి ప్రవహిస్తోంది. అందుకని సరస్వతి, సరహవతి, ప్రవాహము కలిగింది, కాంతి ప్రవాహం కలిగిందని పేరు. సరస్వతి అంటే నది అని కదా అర్థం. మనం గోదావరిని గంగని వీటన్నిటినీ కూడా సరస్వతి అంటాం. అంటే అర్థం ఏంటనమాట, ప్రవహించునవి. ఇప్పుడు ఆ రూపంలోంచి ఒక కాంతి బయటకు వస్తోంది, ఆ కాంతి ప్రవాహం ఉన్నది గనక ఆవిడ సరస్వతి అన్నారు. ఆవిడ మాఘమాసంలో పుట్టింది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, సరస్వతి యొక్క పుట్టినరోజు మాఘ శుక్ల పంచమి. తొట్ట తొలిసారిగా ఈ మాఘ శుక్ల పంచమి నాడు అమ్మ పుట్టింది. ఆ రోజు అమ్మని ఇప్పటికి కూడా పూజిస్తున్నాం. మాఘ పంచమి అనాలి దాన్ని. మన బుర్రల్లో ఏం వస్తుందో తెలియదు, ఎవడికి ఏ బుర్ర ఏమి తొట్టుతుందో తెలియదు. దానికి వసంత పంచమి అని పేరెట్టాడు ఎవడు. వసంత పంచమి అంటే చైత్ర పంచమి అని అర్థం. మాఘమాసంలో వసంత ఋతువు ఏమిటండి, బుర్రగా తక్కువ కాకపోతే. ఇక ఒకటి కాదు, ఈ మానవులకి ఒక ప్రమాణం ఉండదు. దానికి ఎక్కడన్నా వసంత పంచమి అనే శబ్దం ఈ 18 పురాణాల్లో చూపించుకున్నట్టుందా? ఉండదు. అయినా దానికి అలా పేరెట్టేస్తాడు. ఇంక ఎవడికి తోచింది వాడు చెప్పేస్తాడు, ఎవడికి తోచింది వాడి, దానికి ఏం ప్రమాణం ఉండదు. నేను చెప్పాగా, కారణం ఏమిటంటే ఈ కలికాలంలో భాష మీద పట్టు లేకపోవటం. సంస్కృతం మీద పట్టు లేకపోతే పురాణం చదివిన వాడికి అర్థం కాదు. ఉదాహరణకి ఓ ఆ మధ్య ఒక ఆయన ఓ పురాణం చెబుతుంటే విన్నాను, శ్మశానంలో వసంత ఋతువు వచ్చింది అని చెప్పాడు. ఇదేంటారా శ్మశానంలో వసంత ఋతువు ఏమిటో చూస్తే వాడు చెప్పిన శ్లోకం ఏంటో తెలుసా, శ్మశానే వసంతం అని. వసన్ అంటే నివసించువాడు, వసంతం అంటే నివసించుచున్నవాణిని. శ్మశానే వసంతం అంటే శ్మశానమునందు నివసించుచున్నవాణిని, శివుణ్ణి గురించి నమస్కరిస్తున్నానని. ఈ పిచ్చాడికి ఆ వసంతం కనబడగానే శ్మశానంలో వసంతం వచ్చిందండోయ్ అని పంచాంగంలో చెప్పాడు. అది నాగెవడో ఫార్వర్డ్ చేశాడు వినండి గురువు గారని. నాయన ఇవన్నీ వింటే ఇంక నేను కొద్ది రోజులకు నావర్రు కూడా పాడైపోతుంది, ఎందుకు వచ్చింది బాబు నాకేం పంపించద్దు అంటున్నాను అందుకని అనమాట. భాష లేకపోవటం వల్ల ఇలాంటి దోషాలు వస్తున్నాయి. ఇక మీదట మాఘ శుక్ల పంచమి అనండి, దాన్ని సరస్వతీ పంచమి అనండి, వసంత పంచమి అని అనకండి పొరపాటున కూడా. ఇది ధర్మ సందేహాల్లో కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఆ రోజు జగన్మాత ఎలా పుట్టింది, తెల్లని రూపంతో వచ్చింది. ఆ తెల్లని రూపంతో ఉన్న ఆవిడ కట్టుకున్న చీర కూడా తెల్లగానే ఉంది, మెడలో వేసుకున్న దండలు తెల్లగానే ఉన్నాయి, ఆపాదమస్తకం శరీరం అంతా తెల్లగానే ఉన్నది. అటువంటి ఆ సరస్వతిని చూడగానే దేవతలు పొంగిపోయి స్తోత్రం చేయటానికి ఇంకా వాళ్ళకి భాష పూర్తిగా స్వాధీనం అవ్వలేదు. అందుకని కృష్ణ ఈ అమ్మని ప్రార్థించడానికి ఒక స్తోత్రం రాసివ్వవా అన్నారట. ఆదౌ సరస్వతీ పూజ శ్రీకృష్ణేన వినిర్మిత యత్ప్రసాదాత్ మునిశ్రేష్ఠ మూర్ఖోభవతి పండిత. మొట్టమొదట సరస్వతీ పూజ దేవతల ప్రార్థన అంగీకరించి శ్రీకృష్ణుడు తయారు చేశాడు. అంటే అమ్మ పుట్టింది, పుట్టగానే అమ్మవారి పూజ, దేవతలు ప్రార్థించగా రాసింది ఎవరన్నమాట, కృష్ణుడే. అందుకే కృష్ణేన శ్రీకృష్ణేన వినిర్మిత, నిర్మిత అలా, నిర్మిత అంటే రాయబడింది, వినిర్మిత భక్తితో రాయబడింది. ఇక్కడ ఒక గొప్ప విషయం అర్థమవుతుందా మీకు, అమ్మని సృష్టించింది కృష్ణుడే, అమ్మ ఆయన శరీరం నుంచి వచ్చింది సరస్వతి, కానీ ఆ అమ్మవారి పూజ భక్తితో తయారు చేసేట ఆయన. ఎందుకని, సమస్త లోకాలకి మూలమైన జగదంబ నుంచి ఈ సరస్వతి వచ్చింది, నా అదృష్టం వల్ల నా శరీరం నుంచి బయటకు వచ్చింది, అంత మాత్రం చేత నా శరీరం నుంచి వచ్చిందని వీడు తక్కువగా అంచనా వేయను, ఈ తల్లి లేనిదే వాక్కుండదు, కాబట్టి నేను భక్తితో రాస్తానని శ్రద్ధతో రాసేట అమ్మవారి స్తోత్రం. అందుకే శ్రీకృష్ణేన నిర్మిత అనకుండా వినిర్మిత విశిష్టముగా భక్తితో రాయబడింది అన్నారు. ఈ స్తోత్రము, ఆయన రాసిన స్తోత్రం, ఆయన తయారు చేసిన పూజ ఎప్పటికి కూడా దసరాల్లో మేమంతా వాడుతూనే ఉన్నాం. మేము మా పీఠల్లో ఇదే విధానంతో చేస్తూ ఉంటాం. అమ్మవారి మీద ఆయన రాసినటువంటి ఆ స్తోత్రమునకు సరస్వతీ కవచము అని పేరు, చాలా గొప్ప కవచం. ఆ కవచం ఎటువంటిదో తెలుసా, అది చదివినంత మాత్రం చేత మూర్ఖోభవతి పండిత, మూర్ఖుడు కూడా పండితుడవుతాడు. ఆవిర్భూత యథాదేవి వక్త్రత కృష్ణయోషిత, ఆవిడ వచ్చేటప్పుడు ఈ సరస్వతి కేవలం కృష్ణుడు అక్కడి నుంచే కాకుండా కృష్ణుడు రాధ ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు గోలోకంలో. ఈ ఇద్దరు కలిసిపోయారు, అంటే రాధాకృష్ణులు ఇద్దరు ఒకే రూపంగా కలిసిపోయారు, కలిసిపోయినప్పుడు పుట్టింది. అందుకే సరస్వతి ఇటు రాధ ఇటు కృష్ణుడు ఇద్దరి యొక్క నోటి నుంచి వచ్చినటువంటి ఒక మహాస్వరూపము అన్నారు. అంటే కృష్ణుడు కేవలం తన శరీరము నుంచి పుట్టించడం కాకుండా తనతో పాటు రాధను కూడా తన శరీరంలో లీనం చేసుకుని పుట్టించాడు. రాధామాధవుల యొక్క ఐక్య స్వరూపమే సరస్వతి. కాబట్టి సరస్వతి అంటే ఇంకా రాధామాధవులకి ఆవిడికి తేడా లేదు అని మళ్ళీ చెప్పారు ఇక్కడ. అందుకే ఇటు సరస్వతిని పూజిస్తే పవిత్రమైన ప్రేమ ఉంటుంది, విద్య ఉంటుంది, జ్ఞానము ఉంటుంది, సర్వకాల సర్వావస్థలలో మానవుడు ఎలా నడుచుకోవాలో, ధర్మమేమిటో అధర్మమేమిటో తెలుస్తుంది. ఇప్పుడు ఆ అమ్మవారి యొక్క అర్చన విధానం చెబుతున్నాను విను అని నారాయణుడు చెప్పాడు. మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ పూర్వేహిని సమయం కృత్వా తత్రాహిని సంయత శుచిహి. అమ్మవారు మాఘ శుక్ల పంచమి నాడు పుట్టింది, కాబట్టి ప్రతి శుక్ల పంచమి నాడు అమ్మని పూజించండి. కేవలం మాఘమాసంలో శుక్ల పంచమి నాడే కాకుండా నీకెప్పుడు విద్యారంభం చేయాలనుకుంటే అప్పుడల్లా పూజించు అమ్మవారిని. విద్యా ఆరంభ సమయంలో, అక్షరాభ్యాస సమయంలో పూజించండి. ఇది కాక మనకి అభివృద్ధి కావాలి విద్య అనుకున్నప్పుడల్లా పూజించండి. పూజించేటప్పుడు ఏమేం చేయాలట, ప్రొద్దుటే లేచి స్నానం చేయాలి. ఆ తర్వాత ముందుగా గణేశం పూర్వం అభ్యర్చ, గణపతి పూజ చెయ్యాలి. సరస్వతి పూజ చేయాలంటే ముందు విఘ్నేశ్వర పూజ చెయ్యాలి. ఆదౌ పూజ్యో గణాధిపహ గనక. ఆ తర్వాత గణపతి పూజ అయ్యాక అమ్మవారు సరస్వతి పటం కాని విగ్రహం కాని పెట్టుకుని అక్కడ ఒక వస్త్రం పరిచి అందులో తెల్లని బియ్యం వెయ్యాలి. మళ్ళీ ఆ వేసే బియ్యం కూడా తెల్లగా ఉండాలట, ఎర్రగా ఉండడం పనికిరాదు. తెల్ల బియ్యం పోయాలి. ఈ బియ్యంలో పురుగు చీమ పుట్ర ఉండకూడదు, స్వచ్ఛమైన బియ్యం పోయాలి. ఏడాది క్రితం తీసుకొచ్చి ఇంట్లో బస్తాలో పెట్టామండి, నెల ఉండిపోయాయి, బియ్యం మేము తింటం లేదండి, ఈ మధ్యన మేము షుగర్ పేషెంట్లు అవ్వటం వల్ల చాలామంది చపాతీలు తింటున్నామని బియ్యం పక్కన పెట్టామండి, ఈ బియ్యం అమ్మవారికి అంటగట్టేయచ్చండి అనకూడదు. బియ్యం తాజా తాజా బియ్యం ఉండాలి, పవిత్రమైన తండులాలు పోయాలి. పోసి దాని మీద కలశం పెట్టాలి. కలశం పెట్టిన తర్వాత కలశంలోకి అమ్మవారిని ఆవాహన చెయ్యాలి. ఇక ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యంగా నవనీతం, దధి, క్షీరం, లాజామస్య తిలలడ్డుకం, ఇక్షుమిక్షురసం, శుక్లవర్ణం, పక్వగుడం, మధు, వీటిల్లో ఒకటి పెట్టినా పర్వాలేదు, డబ్బు ఉంటే అన్నీ పెట్టచ్చు. ఏమేంటవి? వెన్న, వెన్నపూసని నైవేద్యం పెడితే పిల్లలకి బుర్ర చురుగ్గా ఉంటుంది. పెరుగు, పెరుగు మళ్ళీ పులిసిపోయిన పెరుగు కాకూడదు, తాజా పెరుగు, ఘుమఘుమలాడిపోతున్న కమ్మని పెరుగు పెట్టాలి. క్షీరం ఆవుపాలు, లాజావస్య పేలాలు, తిలలడ్డుకం నువ్వులు ఉండ. తిలలడ్డుకం అంటే మామూలు లడ్డు కాసమా, పంచదార లడ్డు కాకుండా నువ్వులు అడ్డినటువంటి నువ్వులున్న ముద్దలు ఉంటాయే, నువ్వులతో కూడా ముద్దలు తయారు చేస్తారు. బెల్లము నువ్వులు కలిపి నువ్వులు ఉండలను తయారు చేసేవారు. పూర్వం అవన్నీ తినేవారు, తిన్నంతకాలం ఆరోగ్యంగా ఉన్నారు, దగ్గులు లేకుండా ఉన్నారు. అవి తినడం అనేసాక ఉపన్యాసంలో ఒకటే దగ్గులు. ఈ తిలలడ్డుకాలు, ఇక్షుం అంటే చెరకు ముక్కలు, ఇక్షురసం చెరకు రసము అంటే చెరుకు ముక్కలు మరియు చెరుకు రసము కూడా పెట్టమన్నారు. ఆ తర్వాత శుక్లవర్ణం పక్వగుడం, తెల్లని బెల్లం అంటే బెల్లంలో కూడా కొంచెం ఎరుపు బెల్లం తెలుపు బెల్లాలు ఉంటాయి, మధు తేనె ఇవన్నీ నైవేద్యం పెట్టండి. ఓపిక ఉంటే అన్నీ పెట్టండి, లేకపోతే ఏదన్నా ఒకటైనా పెట్టండి. ఇవన్నీ పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గర కూర్చోండి. నైవేద్యం ఇచ్చిన తర్వాత ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని ముందు అమ్మవారిని ధ్యానం చెయ్యండి. ధ్యానం చేసేటప్పుడు ధ్యాన శ్లోకం, ఇక్కడ ఒక శ్లోకం చెప్పారు, ఇంకా కొన్ని శ్లోకాలు కూడా చెప్పారు, వాటిని కూడా చేసుకోండి. సరస్వతి ధ్యానం ఇది. సరస్వతీ శుక్లవర్ణాం సస్మితాం సుమనోహరాం కోటిచంద్రప్రభాముష్టపుష్టశ్రీయుక్త విగ్రహాం వహ్నిశుద్ధాం సుఖాధానాం వీణా పుస్తకధారిణీం రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితం. రెండు శ్లోకములు ధ్యాన శ్లోకాలు దేవీ భాగవతంలో నవమస్కంధంలో 4వ అధ్యాయంలో ఇచ్చారు. సరస్వతీదేవి ఎలా ఉంటుంది? శుక్లవర్ణం తెల్లగా ఉంటుంది, సస్మితం నవ్వుతూ ఉంటుంది, అమ్మవారు ఎప్పుడూ చిరునవ్వుతూ ఉంటుంది, ఏడుపు మొహం కాదు, తల్లిది ఎప్పుడు నవ్వుముఖం. సుమనోహరాం మనస్సుకి ఆహ్లాదం కలిగించే రూపంతో ఉంటుంది. కోటి చంద్రుల కాంతితో ఉంటుంది ఆవిడ. కోటి చంద్రులు ఒకేసారి ఉదయిస్తే ఎటువంటి కాంతియో అటువంటి కాంతితో ఉంటుంది. ఇంకా ఆవిడ కట్టుకున్న చీర అగ్ని చేత శుద్ధమైనట్టుగా ఉంటుంది, అంత మంచి చీర కట్టుకున్నది. వీణా పుస్తకధారిణి, చేతిలో కచ్చపి అనే వీణ, మరొక చేతిలో పుస్తకం పట్టుకుంటుంది. అనేక రత్నములు తాపడము చెయ్యబడిన ఆభరణములు ధరిస్తుంది. అటువంటి అమ్మకి నమస్కారము. ఇది కాకుండా మరొక శ్లోకం కూడా చెప్పారు, చాలా పర్యాయములు చెప్పాను, అయినా చెబుతున్నాను మళ్ళీ మీకు. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతివిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహ. అమ్మ ఎలా ఉందో ఈ ఒక్క శ్లోకంలో చెప్పారు. యా ఏ స్త్రీ అంటే ఎవరైతే అని అర్థం అన్నమాట. కుంద మల్లెలాగా అమ్మవారు తెల్లగా ఉందట. ఆ తెలుపు ఎలాంటి తెలుపు? కుంద మల్లె మొగ్గల వంటి తెలుపు. ఇందు చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి తెలుపు. తుషార మంచు ఎంత తెల్లగా ఉంటుందో అమ్మ అంత తెల్లగా ఉంటుంది. హార ముత్యాలహారం ఎంత తెల్లగా ఉంటుందో అమ్మ అంత తెల్లగా ఉంటుంది. ధవళ అంటే తెలుపు, ఆవిడ ఎలా తెల్లగా ఉందంటే వరుసగా కొంద, ఇందు, తుషార, హార ఈ నాలుగు ఎంత తెల్లగా ఉంటాయో అమ్మ అంత తెల్లగా ఉందట. ఇంకా ఆవిడ శుభ్రవస్త్రాన్విత, స్వచ్ఛమైన తెల్లని బట్ట కట్టుకున్నది. ఆవిడ చేతిలో వీణ ఉన్నది. శ్వేత పద్మాసన, ఆవిడ తెల్ల తామర పువ్వులో కూర్చుంటుంది. సరస్వతి కూర్చునే తామర పువ్వు పద్మం కాసుమా, శ్వేత పద్మం తెల్ల తామర పువ్వు. తెల్ల తామర పువ్వుని పుండరీకం అని కూడా అంటారు. అందుకే అల్లసాని పెద్దన పుండరీకాసనమున కూర్చుండి అన్నాడు ఆయన. పుండరీకము అంటే తెల్ల తామర. మళ్ళీ మనకి ఎక్కడన్నా ఇలాంటి ఇబ్బంది లేకుండా సుస్పష్టం చేయడానికి శ్వేత పద్మం తెల్ల తామర పువ్వులో ఆవిడ కూర్చుంటుంది. అదే ఆవిడ ఆసనం. ఆవిడని బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన దేవతలు నిరంతరం స్తోత్రం చేస్తూ ఉంటారు. అటువంటి సా అంటే ఆమె, సా అంటే మా ఆమె అన్నమాట. ఆమె అంటే ఎవరని? సరస్వతి చెప్పారు, చివరిని చెప్పారు. సా సరస్వతి, ఆ సరస్వతి భగవతి మాం నన్ను పాతు రక్షించుగాక. సమాం అని కలిపేస్తే బండభూత అవుతుంది. సా మాం పాతు, ఆమె నన్ను రక్షించుగాక. ఎవరా రక్షించేదంటే సరస్వతి భగవతి. ఆవిడ ఎటువంటిది? నిశేష జాడ్యాపహ. జాడ్యము అంటే మందకొడితనం. కొంతమంది చురుగ్గా పనిచేయరు, అలా కుర్చీలోంచి లేచి మళ్ళీ కూర్చుని నిద్రమోహంతో ఉంటారు. వాళ్ళకి వాళ్ళ పని చెబితే ఏడాది తర్వాత కూడా అవుతుందో లేదో తెలియదు. నాకు నా పక్కనే ఉంటాడులేండి ఒకడు, వాడికి ఫోన్ చేస్తుంటే వాడి ఫోనే వాడికి తెలియదు. ఇవాళ ఫోన్ చేశాక 7 రోజులు వేక, గురువు గారండి ఫోన్ చేశారా అండి అంటాడు. చేశానైనా దొంగలు పడిన 6 నెలలకు ఇప్పుడు కుక్కలు మరిగినట్టుగా ఒరిగితే ఉపయోగం లేదంటే అంటే కొంతమందికి అంతే, వాళ్ళకి బతుకంత యావజ్జీవితం మందకొడితనంతో ఉంటుంది. ఇలా చురుకుగా లేకపోవటానికి జాడ్యము అని పేరు. జడహ అంటే మందకొడివాడు. జడు యొక్క లక్షణం జాడ్యం. జడస్య భావ జాడ్యం. ఈ జాడ్యమును అమ్మ అపహ నాశనం చేస్తుంది. జాడ్యాపహ మందకొడితనమును తొలగించున్నది. మళ్ళీ మందకొడితనం సగం తొలగించడం కాదు, నిశేష జాడ్యాపహ పూర్తిగా మందకొడితనం తొలగించి మనకి చురుకుతనం ఇస్తుంది. అమ్మ అనుగ్రహం ఉంటే చెక్క చెక్క చెక మాట్లాడగలుగుతాం, చకచక పరిగెత్తగలుగుతాం, ఏ పనైనా చేయగలుగుతాం. అసలు మనకి సందేహం లేకుండా చేస్తుంది. మనిషికి ఎప్పుడో ఒకప్పుడు సందేహాలు వస్తాయే, ఈ సందేహములు టక్ 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 తొలగించేది అమ్మ మాత్రమే. అటువంటి జగన్మాత నన్ను రక్షించుగాక. ఇది ఒక ధ్యాన శ్లోకం. ఇలాంటి ధ్యాన శ్లోకం అయ్యాక పూజ అయ్యాక అమ్మని మూలమంత్రంతో ధ్యానం చెయ్యాలి. అమ్మవారికి ఓ మంత్రం ఉంది, ఈ మంత్ర జపం చెయ్యాలి. ఆ మంత్రం ఏమిటో చెబుతా వినండి ఇక్కడ. సరస్వతి చతుర్థ్యంతం వన్నిజాయాంతమేవచ లక్ష్మీ మాయాధికం చైవ మంత్రోయం కల్పపాదపః. నాయన మంత్రోయం అంటే అయం మంత్ర, ఈ మంత్రం. ఇప్పుడు నేను ఓ మంత్రం చెబుతున్నాను, ఈ మంత్రం కల్పపాదపః, కల్పవృక్షం లాంటిది. విష్ణువు నారదుడితో అంటున్నాడు, నేను నీకు మంత్రం చెబుతున్నాను, ఈ మంత్రం చెప్పిస్తే ఈ మంత్రం కల్పవృక్షంలా నిన్ను కాపాడుతుంది. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏమడిగితే తీస్తుంది కదా. దేవలోకంలో కల్పవృక్షం అని ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి మీరు ఏమడిగితే తీస్తుంది. అన్నం అంటే అన్నం, సున్నం అంటే సున్నం, నెత్తి మీద కన్నం అంటే కన్నం, ఏది కావాలంటే తీస్తుంది. అలాంటి కల్పవృక్షం లాంటి ఒక మంత్రం ఇస్తున్నాను. ఆ మంత్రము ఎలా తయారు చేయాలి? సరస్వతి చతుర్థ్యంతం. సరస్వతి అనే శబ్దమును చతుర్థి విభక్తిలోకి మార్చు. అప్పుడు ఏమవుతున్నది? సరస్వత్యై. చతుర్థి విభక్తిలో సరస్వతి ఏమవుతుంది? సరస్వత్యై. వన్నిజాయ, అగ్నిహోత్రుడి భార్య పేరు ఎవరు? స్వాహ. అంటే పక్కన స్వాహ చేర్చు. సరస్వతి పక్కన ఏం చేయాలి? స్వాహ చేర్చు. ఎంత టెక్నిక్గా చెప్పాడు. మంత్రం మంత్రం కింద చెప్పకుండా, ఎవడు పడితే వాడు వల్లించకుండా పక్కన వన్నిజాయాంతమేవచ సరస్వతి పక్కన అగ్నిహోత్రుడి భార్యని చేర్చండి అన్నాడు. అంటే సరస్వత్యై స్వాహ. ఉట్టి సరస్వతి స్వాహ మంత్రం అయిపోతుందా? అవదట. మళ్ళీ లక్ష్మీ మాయాధికం. లక్ష్మీదేవి అంటే శ్రీ, మాయా అంటే హ్రీ. పక్కన సున్నా చేరిస్తేనే బీజాలు అవుతాయి. లక్ష్మిని శ్రీ అంటారు, మాయని హ్రీ అంటారు. వాటికి బీజాధికం అన్నాడు అందుకని టెక్నిక్గా. అంటే శ్రీం హ్రీం, ఓంకారం లేకుండా మంత్రం చేయకూడదు కదా. వెరసేమైంది, ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ, ఇది మంత్రం. ఓహై బాబా ఎంత అద్భుతంగా చెప్పాడండి ఆయన. ఇది తెలియకపోతే ఏదోలో చెప్పాడు శ్లోకం అనిపిస్తుంది. ఇప్పుడు ఆ మంత్రం 3 సార్లు చెప్పిస్తాను అనండి అందరూ కూడా. ఇది సరస్వతి మహామంత్రం. ఈ మంత్రము ఉపదేశం పొంది చేసిన వాళ్ళంతా మహాత్ములు అవుతారు, సరస్వతి కటాక్షం పొందుతారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ, ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ, ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ. ఈ మంత్రం ఇప్పుడంటే ఉపదేశం చేశాను కాబట్టి స్వాహ చెప్పాం. మామూలుగా బయట చేసేటప్పుడు నమః అని చేర్చుకోవటం మంచిదన్నమాట. ఓం శ్రీం హ్రీం సరస్వతే నమః. స్నానము చేసి ఇంటిలో బొట్టు పెట్టుకుని పవిత్రంగా ఉన్నప్పుడు స్వాహాకారంతో, వీధుల్లో తిరుగుతున్నప్పుడు అప్పుడు కూడా ఈ జపం చేసుకుంటే పుణ్యమని చెప్పారు. సర్వకాల సర్వావస్థలలో ఈ మంత్రము చేసుకోవచ్చు. తింటున్నా తిరుగుతున్నా త్రాగుతున్నా కూడా చేసుకోవచ్చు. అలా చేసేటప్పుడు నమః అనుకుంటే అది ఉత్తమమట. ఈ మంత్రము పూర్వకాలంలో మొట్టమొదట నారాయణుడు వాల్మీకి ఇచ్చాడు. స్వయంగా విష్ణువు చెబుతున్నమాట, పురా నారాయణశ్చేమం వాల్మీకాయ కృపానిధి. వాల్మీకి మహర్షికి నారాయణుని చేత ఈ మంత్రం ఇవ్వబడింది. ఆయన గంగాతీరంలో ఈ మంత్రం పొంది భక్తితో చేసి తత్ప్రభావంతో రామాయణ మహాకావ్యం రాయగలిగాడు. ఆ తర్వాత భృగు మహర్షి శుక్రుడికిచ్చాడు. శుక్రుడు దీనిని చేశాడు. మృత సంజీవని విద్య పొందడానికి, శివుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ మంత్రం ఉపయోగపడింది. ఆ తర్వాత చంద్రుడు మొదలైన వాళ్ళకి మారీచుడు, మారీచుడు అంటే కశ్యపుడు అని అర్థం. మరీచి అని ఒక ఋషి ఉన్నాడు. ఆ మరీచి మహర్షి యొక్క కొడుకు కనుక కశ్యపుడికి మారీచుడు అని పేరు. కశ్యప ప్రజాపతి చంద్రుడు మొదలైన వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు భృగు మహర్షికి బదరీవనంలో ఇచ్చాడు. ఆస్తికుడు అనేటటువంటి మునికి జరత్కారు అనేటటువంటి వాళ్ళ నాన్నగారి మంత్రం పాలసముద్రం దగ్గర ఇచ్చాడు. విభాండకుడనే ఋషి ఋష్యశృంగుడికి ఈ మంత్రాన్ని శృంగేరిలో ఇచ్చాడు. ఇప్పుడు శృంగేరి శృంగేరి కదా అది, ఋష్యశృంగపురం తెలుసు కదా మీకు. ఋష్యశృంగపురం అంటే అదే ఈ శృంగేరి అని కన్నడ భాషలో పలుకుతున్నాం. కానీ పూర్వం అక్కడ ఋష్యశృంగుడు అనే ఋషి తపస్సు చేశాడు. ఆ ఋష్యశృంగుడు శాంతని, దశరథుడి పెద్ద కొడుకు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఋష్యశృంగ మహర్షికి విభాండకుడు తుంగభద్రా తీరంలో ఈ మంత్రం ఇచ్చాడు. శివుడు కణాదుడు అనే మునికి ఇచ్చాడు, గౌతమునికి ఇచ్చాడు. శివుడి ద్వారా కణాదుడు గౌతముడు పొందారు. సూర్యుడు యాజ్ఞవల్క్యుడికి ఇచ్చాడు. తర్వాత కాత్యాయనుడికి ఇచ్చాడు. ఈ కాత్యాయనుడు వ్యాకరణమునకు వార్తికం రాశాడు. కాత్యాయనుడికే వరరుచి అని పేరు అన్నమాట. ఓం పాణిని కాత్యాయని పతంజలిభ్యో అని వరసగా పాణిని, కాత్యాయనుడు, పతంజలి ఈ ముగ్గురు కూడా సంస్కృతమునకు 3 మహానుభావులు అని సంస్కృత భాష నేర్చుకున్న వాళ్ళు, వ్యాకరణం చదువుకున్న వాళ్ళు చెప్పుకుంటారు. అందులో పాణిని వ్యాకరణం రాశాడు, దానికి సూత్రమని పేరు. ఈ సూత్రమునకు వార్తికం రాశాడు కాత్యాయనుడు. ఆ వార్తికం కూడా అర్థం కాదని పతంజలి భాష్యం రాశాడు. ఈ 3 తెలిస్తేనే భాష వస్తుంది. అలాంటి కాత్యాయనుడికి సూర్యుడు ఇచ్చాట ఈ మంత్రం. సూర్య సూర్యశ్చ యాజ్ఞవల్క్యాయ తథా కాత్యాయనాయచ. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన మంత్రం ఎంత గొప్పదో తెలుస్తుందా మీకు? ఎంతమందికి ఇచ్చారో. నారాయణుడు వాల్మీకి ఇస్తే, శివుడు గౌతమ కణాదులకు ఇస్తే, సూర్యుడు యాజ్ఞవల్క్య కాత్యాయనులకు ఇస్తే, శేష పాణినయే చేయవ, ఆదిశేషుడు స్వయంగా పాణినికిచ్చాడు. వ్యాకరణం రాసిన పాణినికి. ఒకప్పుడు పాణిని అనే మహర్షి చిదంబరంలో శివుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు చిదంబరంలో నటరాజు గారు పాణినికి సూత్రాలు ఇచ్చాడు. ఆ నటరాజు గారు శేషుడి ద్వారా మంత్రం ఇప్పించి అప్పుడు పాణినికి సూత్రాలు ఇచ్చాట. ఆదిశేషుడు పాణినికి మంత్రం ఇస్తే పాణిని ఈ మంత్ర జపం చేశాక అప్పుడు శివానుగ్రహం పొందాడు. అప్పుడు నటరాజు గారు తాండవమాడి డక్కని 14 సార్లు కొట్టాడు. నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవ పంచవారం. నృత్యం పూర్తయ్యాక నటరాజు 14 సార్లు చేతిలో ఉన్న డక్కను డుబుకు 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 డుబుకని కొట్టాడు. అప్పుడు అందులోంచి 14 శబ్దములు పుట్టాయి. ఆ శబ్దములే సంస్కృతమునకు 14 సూత్రాలు పాణినీయ సూత్రాలు అయ్యాయి. అయి ఉన్ అరుళుక్ ఏవోం గయ్యౌ ఛయవరట్లం యమగణనం ఝభై ఘడదశ్ జవగడదశ్ ఖ ఫ చాఠాత చటతౌ కపై శశసర్ హల్. ఈ 14 మహేశ్వర సూత్రములు. ఈ సూత్రములు పాణిని రాయగలిగాడంటే శేషుడు ఈ మంత్రం ఇవ్వబట్టాట. శేషుడు భరద్వాజుడికి కూడా ఇచ్చాడు. దదౌ శాకటాయ నాయ సుతలే బలి సంసది. ఆ తర్వాత ఒకప్పుడు ఆదిశేషుడు శకటాయనుడనే ఆయనకి పాతాళంలో కూడా ఈ మంత్రం ఇచ్చాడు. ఈ మంత్రం ఇప్పుడు నేను ఇచ్చిన మంత్రం చతుర్లక్ష జపేనైవ, తన జీవితంలో ఎవడైనా 400,000 కనుక జపం చేస్తే వాడు సరస్వతి అయిపోతాడు. వాడు అటువంటి వాడు బృహస్పతి సమో భవేత్, బృహస్పతితో సమాన పండితుడు అవుతాడు, విశ్వశ్రష్ట అవుతాడు. ప్రపంచాన్ని ఈ కవచంతో జయించవచ్చు. ఈ కవచం భక్తితో జపించేవాళ్ళు ప్రపంచమును జయిస్తారు. చూసారా, రోజు వచ్చేవాళ్ళు దురదృష్టవంతులు, ఈ పోటీ మంత్రోపదేశం పొందడానికి రాలేకపోయారు, కర్మయోగం అంటారు. రోజు వస్తారు, ఇవాళ రాలేరట. భగవంతుడు పరీక్షిస్తాడు. అందులో గురువులు పరీక్ష విచిత్రంగా ఉంటుంది. శిష్యుడికి యోగ్యత లేకపోతే ఆ టైంకి రట, రోజు వస్తాడు. ఆ రోజు రాడు. రోజు రానివాడు ఒక్కొక్కడు యోగ జాతకుడు ఉంటాడు, మహర్జాతకుడు. ఎప్పుడు రానివాడు ఈ ఉపదేశం పొందడానికి ఆ రోజు వస్తాడు. వాడికి ఏదో యోగం ఉంటుంది. ఒక ఆయన వాళ్ళ విధంగా ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నారు ఏలూరు, కానీ ఆయన అదృష్టం లాక్కొచ్చి ఇక్కడ బారేసింది. చూశారంటే ఈ ఉపదేశం పొందే యోగం ఉంది, లేకపోతే పొద్దునే నేను వెళ్ళిపోనా అండి అన్నారు ఆయన. ఇది భగవంతుడి అనుగ్రహం అంటారు దీన్ని. ఇప్పుడు ఆ కవచం, ఇది మంత్రం ఇచ్చాం. ఇప్పుడు సరస్వతి కవచమును కూడా మీకోసం నారదుల వారికే నారాయణుడు ఇచ్చినది అని చెబుతున్నాం. నారాయణుడు నారదునికి ఈ కవచం చెప్పాడు. ఆ కవచాన్ని ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. ఇంతటిదాకా మీరు ఇప్పటిదాకా విన్నది ఏమిటి? సరస్వతి మంత్రం విన్నారు. ఆ సరస్వతి మంత్రం ఎవరెవరు ఎవరెవరికి ఇచ్చారో తెలుసుకున్నారు. ఇప్పుడు మొత్తం సరస్వతి కవచం 14 శ్లోకాల్లో ఉంటుంది. ఈ కవచమునకు విప్రేంద్రుడు అనేవాడు ఋషి. దీనికి బృహతి ఛందస్సు, శారదాంబిక దేవత, సాక్షాత్తు శారదా పరమేశ్వరియే దేవత. ఈ మంత్రం నేను అలా చదువుకుంటూ పోతుంటాను, వినండి చాలంతే. ఓం శ్రీం హ్రీం సరస్వతి స్వాహ శిరోమే పాతు సర్వతః. నేను ఎలా చేస్తే అలా చేసుకోండి. శ్రీ వాగ్దేవతాయే స్వాహ ఫాలం మే సర్వదావతు. ఓం హ్రీం సరస్వతి స్వాహేతి శ్రోత్రే పాతు నిరంతరం. ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వతి స్వాహ నేత్రయుగ్మం సదావతు. ఐం హ్రీం వాగ్వాదింజే స్వాహ నాసాం మే సర్వదావతు. హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహ తౌష్టం సదావతు. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదావతు. ఐమిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదావతు. ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రేవాం స్కంధౌ మే శ్రీం సదావతు. ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహ వక్షః సదావతు. ఓం హ్రీం విద్యాధిస్వరూపాయ స్వాహ మే పాతు నాభికాం. ఓం హ్రీం క్లీం వాంగే స్వాహేతి మమ హస్తౌ సదావతు. ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదావతు. ఓం వాగధిష్టాతృదేవ్యై స్వాహ సర్వం సదావతు. ఓం సర్వకంఠవాసింగై స్వాహ ప్రాచ్యాం సదావతు. ప్రాచి అంటే తూర్పు అన్నమాట. ఓం సర్వజఫాగ్రవాసింగై స్వాహ అగ్నిదిశి రక్షతు. ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై బుధజనంజై స్వాహ సతతం మంత్రరాజోయం దక్షిణే మాం సదావతు. ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రో నైరుత్యాం సర్వదావతు. ఓం ఐం జిహ్వాగ్రవాసింజై స్వాహ మాం వారుణేవతు. నాకంటే ఇటు పడమర, మీరు ఇటే పెట్టచ్చు. నేను వెనక్కి పెట్టానని కాదు, నాకు వెనక్కి తిరగలేను కనుక పడమరకేసి తిరిగి దండం పెట్టాను. ఓం సర్వాంబికాయే స్వాహ వాయవ్యే మాం సదావతు. ఓం ఐం శ్రీం క్లీం గజ్జవాసింజై స్వాహ మాం ఉత్తరేవతు. ఓం ఐం సర్వశాస్త్రవాసింజై స్వాహ ఐశాన్యాం సదావతు. ఓం హ్రీం సర్వపూజితాయే స్వాహ చ ఊర్ధ్వం సదావతు. ఓం హ్రీం పుస్తకవాసింజై స్వాహాధోమాం సదావతు. ఓం గ్రంథబీజస్వరూపాయే స్వాహ మాం సర్వతోవతు. ఇదన్నమాట ఇదం విశ్వజయం నామ కవచం బ్రహ్మరూపకం. దీనికి కవచమునకు సరస్వతీ కవచము విశ్వజయము అని పేరు. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. పూర్వం గంధమాదన పర్వతం మీద శ్రీకృష్ణ పరమాత్ముడు నరనారాయణులని తన శరీరము నుంచి పుట్టిన ఇద్దరు ఋషులకిచ్చాడు. ఎంతోమందికి క్రమక్రమంగా ఈ మంత్రం వెళ్ళింది. జీవితంలో ఇది స్వీకరించిన వాడు ముందుగా గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేయాలి, గురువుకి నమస్కరించాలట. ఎలాగా? ప్రణమ్య దండవత్ భోమౌ. దండవత్ అంటే కర్ర పడిపోయినట్టు పడిపోవడం, దానికే దండ ప్రణామం అని పేరు. ఒక కర్ర అలా పారేస్తే పడి ఉంటుంది చూసారా, అలాగా నేల మీద పడిపోతే దానికి దండ ప్రణామము అని పేరు. సాష్టాంగ దండ ప్రణామం, 8 అవయవములతో కర్ర పడ్డట్టు పెడితే దానికి సాష్టాంగ దండ ప్రణామం. వక్షస్థలం ఉరస, శిరస, దృష్ట్యా, మనస, వచస, తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. ఉరస ముందు వక్షస్థలం నేలకి తగిలించాలి. ఆడవాళ్ళు మాత్రం మోకాళ్ళ మీద చేస్తే చాలు, వాళ్ళకి వక్షస్థలం నేలకి తగిలించకూడదు. తర్వాత దృష్ట్యా, అందుకే ఈ కన్ను నేలకు తగిలించాలి. తర్వాత తల, శిరస, తలతో నమస్కరించుము, తల నేలకి తగిలించు. ఉరస, శిరస, దృష్ట్యా. తర్వాత మనస్సు, మనస్సు ఇక్కడే ఉండాలి, మనస్సు ఇంటి మీదకి వెళ్ళిపోకూడదు. అప్పుడే సోమవారం ఇవాళ ఇంటి దగ్గర ఉప్పుడు పిండి చేయించుకున్నాం, 8:20 అయింది, దిక్కుమాల వదలట్లేదు అని మనస్సు ఇంటికి వెళ్ళిపోయిందా, అప్పుడు ఈ దండం పెట్టిన ఉపయోగం లేదు. కాబట్టి ఏమిటనమాట, మనస్సు కూడా ఇక్కడే ఉండాలి. వచస, వాక్కుతో కూడా నమస్కారం గురువుగారు అని నోటితో గురువుగారు తలుచుకుంటూ ఉండాలన్నమాట, అదనమాట వాక్కుతోటి అని అర్థం. పద్భ్యాం, పత్ అంటే పాదం, పద్భ్యాం అంటే రెండు కాళ్ళతోటి, ఈ కాలు ఈ కాలు అటు ఇటు తిప్పాలి. పత్ అంటే పాదము, పద్భ్యాం రెండు కాళ్ళతోటి. కరాభ్యాం రెండు చేతులతోటి, కర్ణాభ్యాం ఈ రెండు చెవులతోటి ప్రణామ నమస్కారము. దీనికి అష్ట అంగ, 8 అవయవములు. సా అంటే విత్ అని అర్థం, సంస్కృతంలో సా అంటే తో, విత్. స అష్టాంగ, సాష్టాంగ, విత్ 8 అంగాస్ అనమాట, 8 పార్ట్స్ ఆఫ్ బాడీ అని అర్థం. వీటితోటి నమస్కారం చేస్తే సాష్టాంగం అని పేరు. అటువంటి నమస్కారం కర్రలాగా పడిపోతే సాష్టాంగ దండ ప్రణామం. ప్రణమ్య దండవద్భూమౌ కవచం ధారయేత్సుధీ. ఎప్పుడు గురువు దగ్గర అలాగా సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు ఈ మంత్రం కవచం ధారణ చేస్తే వాడు మహత్తర శక్తి పొందుతాడు. పంచలక్ష జపేనైవ సిద్ధంతు కవచం భవేత్. తన జీవితంలో ఎవడైనా 500,000 ఈ కవచం, ఇందాక మంత్రమేమో 400,000 అన్నాడు అవునా, ఓం శ్రీం హ్రీం సరస్వతి స్వాహ మంత్రం 400,000, కానీ కవచం 500,000 జపిస్తే ఈ సరస్వతి మన శరీరమునకు చర్మం అయిపోయి కవచమై కాపాడుతుంది. యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధములు తగలకుండా కవచం ధరిస్తాడు. అప్పుడు ఎవడన్నా బాణమో లేకపోతే ఏ తుపాకీయో కాలిస్తే ఆ తుపాకీ గుండు ఈ కవచానికి దగ్గర కింద పడిపోతుంది. యుద్ధానికి వెళ్ళేవాడి శరీరమునకు రక్షణ కవచం. ఇది సరస్వతి కవచం అంటే సరస్వతియే మన శరీరాన్ని ఆవహిస్తుంది. అప్పుడు వీడు ఆపాదమస్తకం సరస్వతి అవుతాడు. ఈ సరస్వతి వీడిని సర్వకాల సర్వావస్థలలో రక్షిస్తుంది. సరస్వతి కవచమై రక్షిస్తుంది మనని. ఇంకా వాడికి తిరుగా, అందుకే అలాంటి వాడు మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారి సన్నిధానంలో కచ్చేరీ చేయగలుగుతాడు. నాకు నమ్మకం, నేను గ్యారంటీగా అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పురాణం చెబుతాను, వినడానికి మిమ్మల్ని పట్టుకుపోతా. ఈ విధంగా 500,000 చేసిన వాడు మహాకవచాన్ని పొందుతాడు. వాడు బృహస్పతితో సమానుడవుతాడు. మహావాగ్మి, బాగా మాట్లాడగలుగుతాడు. కవీంద్రశ్చ, కవి అవుతాడు. త్రైలోక్య విజయీ భవేత్, 3 లోకాల్లో విజయం పొందుతాడు. ఇది చాలా గొప్పది అని సరస్వతికి సంబంధించిన ఈ అపూర్వ గాథంతా మహానుభావుడు శ్రీ మహావిష్ణు స్వయంగా చెప్పాడు నారదునికి. ఇంక ఇప్పుడు దీనిని పొందినవాడు ఎవడో చెబుతా విను. పూర్వం వైశంపాయనుడికి యాజ్ఞవల్కుడని ఒక శిష్యుడు ఉండేవాడు. వైశంపాయనుడు అంటే వ్యాస శిష్యుడు, మహాభారతం జనమేజయుడికి చెప్పింది ఆయనే. చాలా గొప్పవాడు వైశంపాయనుడు, యజుర్వేదం పూర్తిగా చదువుకున్నవాడు ఆయన. యజువు వైశంపాయనాఖ్యుండు పఠించే, యజుర్వేదం పూర్తిగా చదువుకున్న పుణ్యాత్ముడు ఆయన శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. ఇతను గురుభక్తి ఉంటుంది కానీ మధ్య మధ్యలో కొంచెం తెక్కు ఉంటుంది. కొంతమంది గురువుగారి దగ్గర ఉంటారు కానీ వాళ్ళ తెక్కు వాళ్ళకి పోదు. ఈ యాజ్ఞవల్క్యుడు ఒకసారి గురువుగారి మాట కాదన్నాడు, క్లుప్తంగానే చెప్పారు ఇందులో కథ. ఎందుకంటే ఈ కథ ఇదివరకు మీరు ఆల్రెడీ మార్కండేయ పురాణంలో విన్నారు, దేవీ భాగవతంలో లఘువుగా చెప్పాడు. యాజ్ఞవల్క్యుడు ఒక రోజున గురువుగారి మాట కాదన్నాడు, గురువుగారు ఒళ్ళు మండింది. నా మాట కాదన్నావు గనక నేను ఇచ్చిన విద్యలన్నీ కక్కెయి అని నెత్తిమీద మొట్టిగా మొట్టాడు. మొట్టగానే యాజ్ఞవల్క్యుడు చదువుకున్న విద్యలన్నీ వాంతి రూపంలో బయటకొచ్చేసేట. ఆయన చదువుకున్న చదువు అంతా బడుక్కును కక్కాడు. ఎవడన్నా చదువు కక్కగలటండి, తిండి ఎక్కువైతే కక్కుతాడు. కానీ అలా కాదు, ఆ గురువుగారికి ఆగ్రహం కలగడంతో మొత్తం విద్యలన్నీ వాంతి రూపంలో బయటకొచ్చాయి. అప్పుడు ఆ వాంతిని తన శిష్యుల్ని పిలిచి ఒరే ఇవి విద్యలు రా, పైకిలా వాంతి కింద కనపడుతున్నాయి, వాంతి కిలాగా కనపడుతున్నది కానీ ఇది భ్రాంతి, అవి నిజానికి విద్యలు, త్రాగండి అన్నాడు తక్కిన శిష్యుల్ని. వాళ్ళు అన్నారు వేదాలు ఉపనిషత్తులు విద్యలే, కానీ చూస్తూ చూస్తూ కక్కుకున్నట్టే కనపడుతున్నాయండి, మేము తాగలేమండి అన్నారట. అప్పుడు ఆ శిష్యుల్ని తిత్తిరి పక్షులుగా మార్చాడు. తీతువు పెట్ట అంటారే, తిత్తిరి అంటే సంస్కృతం, తెలుగులో తీతువు, తీతువు పెట్టలుగా మార్చాడు. తీతువు పెట్ట ఎవడన్నా భళుక్కులు కక్కుకుంటే అవి తింటాయి, అందుకని ఆ పిట్లగా మార్చి ఈ విద్యల్ని వాళ్ళ చేత స్వీకరింపజేశాడు. దాంతో ఇప్పుడు యాజ్ఞవల్కుడు ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు, అక్షరం ముక్క లేకుండా అయిపోయాడు, సొంట అయిపోయాడు పాపం. అప్పుడు ఆయన ఏడుస్తూ గురువుగారు క్షమించండి అంటే చీపో అన్నాడు ఆయన. ఒకసారి గురుధిక్కారం చేసావు, గురువుగారి దగ్గర మాట ఇచ్చి ఏం చెబితే చేస్తానని చెప్పిన మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతావా, వెనక ముందు చూసుకోవద్దు, గురువుగారిని ధిక్కరించిన వాడికి ఎప్పుడు శుభం ఉండదు, పొమ్మన్నాడు. అప్పుడు ఆయన సూర్యుడి దగ్గరికి వెళ్ళి, సూర్యభగవానుడా, గురువుగారి చేత శాపం పొందాను, సకల విద్యలు కోల్పోయాను, రక్షించన్నట్ట. సూర్యుడు, ఇప్పుడు నేను నీకేమి ఉపకారం చేయలేను, కానీ సరస్వతి కవచం అని ఒక కవచం ఉంది, ఆ కవచం నీకు ఉపదేశిస్తాను, దానిని 500,000 జపం చేయగలిగితే అమ్మ అనుగ్రహం పొందుతావు అన్నాడు. అని సూర్యుడు సరస్వతి కవచం ఇచ్చాడు. ఈ కవచాన్ని భక్తితో యాజ్ఞవల్క్యుడు జపం చేశాడు. జపం చేసి ఆఖరనే అమ్మవారి దగ్గర, అమ్మవారి విగ్రహం దగ్గర సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. కృపాంకురు జగన్మాత మామేవం హత తేజసం గురు శాపాత్ స్మృతి భ్రష్టం విద్యాహీనం చ దుఃఖితం జ్ఞానం దేహి స్మృతిం విద్యాం శక్తిం శిష్య ప్రబోధిని గ్రంథకర్తృత్వ శక్తి సుశిష్యం సుప్రతిష్ఠితం. జగన్మాత, నీ కవచాన్ని చదివాను నమ్మకంతో, నా మీద దయ చూపించు. ఓ జగన్మాత, నా తేజస్సు పోయింది, నా విద్యలన్నీ పోయాయి, గురువుగారి శాపం వల్ల విద్యావిహీనుండై జ్ఞాపక శక్తి పోయి అలమటించిపోతున్నాను, ఏడుస్తున్నాను, నాకు జ్ఞానమియ్యి, జ్ఞాపక శక్తి ప్రసాదించు, శిష్యులకి మళ్ళీ పాఠాలు చెప్పే శక్తిని ప్రసాదించు, గ్రంథకర్తృత్వ శక్తించ పుస్తకాలు రాసే శక్తిని ప్రసాదించు అన్నాడు. అప్పుడు ఆవిడ, నాయన నీకు విద్యలు ఇవ్వాలంటే ఒక చిన్న లోపం నీలో ఉన్నది, ఎంత మంత్ర జపం చేసినా ఒక చిన్న లోపం, ఏమిటది? గురువు యొక్క ధిక్కారం. మీ గురువుగారి కాళ్ళు గట్టిగా పట్టుకుని, గురువుగారు క్షమించండి అంటే ఆయన ఒక్కసారి క్షమించానంటే అప్పుడు నీకు విద్య ఇస్తానదిట. అంటే గురువు ధిక్కారం ఎంత ప్రమాదం చూసారా? అప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళి వైశంపాయనుడి కాళ్ళు పట్టుకుని, గురువుగారు చేసిన పొరపాటు క్షమించి నన్ను అనుగ్రహించరా అంటే క్షమించాను పో అన్నాడే. అమ్మాయ అనుకుని సరస్వతి దగ్గరకు వచ్చాడు. అప్పుడు సరస్వతి ఆయన నెత్తిమీద చేయి పెట్టి, నీకు జ్ఞాపక శక్తి ఇస్తున్నాను, ఇప్పుడు వెళ్ళు సూర్యుడి దగ్గర విద్య నేర్చుకోండి. అప్పుడు ఆయన సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు, సూర్యుడి ద్వారా ఒక విద్య నేర్చుకున్నాడు. ఇక్కడే ఒక పెద్ద సమస్య ఏంటంటే, సూర్యుడు మహావేగంగా వెళ్ళిపోతుంటే ఈయన కూడా పరిగెట్టుకుంటూ విద్య నేర్చుకున్నాడు. ఆ నేర్చుకోవడంలో ఆయన వేదం చెబుతుంటే స్వరాల్లో తేడా వచ్చింది, దాంతో ఆయన యజుర్వేదం చెబితే శుక్ల యజుర్వేదం అని కొత్త యజుర్వేదం తయారయ్యింది. సరస్వతీ కటాక్షంతో శుక్ల యజుర్వేదం తయారు చేసి లోకానికి ఇవ్వగలిగాడు యాజ్ఞవల్కుడు. ఈ విధంగా అమ్మ అనుగ్రహం వల్ల, సరస్వతీ కటాక్షం వల్ల అంత గురుశాపం వల్ల భ్రష్టుడైపోయి కూడా విద్యను పొందగలిగాడు. ఎవడికైనా విద్యని ప్రసాదించే దివ్యశక్తి ఈ కవచమునకున్నది సుమా అని మహానుభావుడు శ్రీమన్నారాయణుడు నారదునికి, తద్వారా ఆ వంకతో మనకి సరస్వతి కవచం అందజేశాడు. రేపు సావిత్రి, తులసి మొదలైన దివ్య కథలు రోజు రోజుకి గొప్ప కథలు వస్తాయి, తులసి కథ కూడా వస్తుంది. అటువంటి వాటితో రేపటి రోజు కార్యక్రమంలో అడుగు పెడదాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.